యమునా తీరం చేరాక అక్కడ ఒక విజన ప్రదేశంలో మనుషులు రారు అక్కడికి. అందుకని ఆ తెల్లవారుజాము కూడా కాబట్టి బట్టలన్నీ విప్పి ఒడ్డు మీద పెట్టి హాయిగా స్నానం చేసి మళ్ళీ ఒడ్డుకొచ్చాక బట్టలు ధరించి అమ్మవారి విగ్రహాన్ని ఇసుకతో తయారు చేసుకున్నారు వారు. సైకత విగ్రహం, ఇసుకతో కాత్యాయని విగ్రహం చేసుకుని ఆవిడ్ని తామర పువ్వులతోటి చామంతి పువ్వులతోటి కలుగు పువ్వులతో పూజించి నేతి అన్నం నివేదించి అమ్మవారికి ఉన్న నామాలన్నీ చదువుకునేవారు, అమ్మ స్తోత్రాలన్నీ చేసుకునేవారు అన్నమాట. అమ్మవారికి సహస్రనామ పూజ చేసేవారు. ఆ తర్వాత కృష్ణుణ్ణి మాకు భర్త చేయమని అమ్మని అడిగేవారు. ఓ కాత్యాయని భగవతి, ఓ కాత్యాయని భగవతి, నీకున్ మృక్కెదము మేము నేడనుకం పన్, మాకిందరకును వైళమా శ్రీకృష్ణుడు మగడుగాగ చేయుము తల్లి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇక్కడ గొళ్ళల్లో అమ్మవారు అనుకుంటా భగవతి అని ఎందుకంటారు? అమ్మవారిని భగవతి అని పిలిస్తే ఆవిడ ఎక్కువ సంతోషిస్తుంది. లక్ష్మి అయినా సరస్వతి అయినా పార్వతి అయినా భగవతి ఆవిడ. షడ్గుణ ఐశ్వర్యములు కలిగిన తల్లి. అందుకనే గోపికలు ఏమని పిలిచారు? ఓ కాత్యాయని భగవతి, భగవంతుని పత్ని అని పిలిచారు. మా అందరికీ కృష్ణుడే భర్త అయ్యేలా చెయ్యమ్మా, మేమందరం నీకెంతో ప్రేమతో భక్తితో నమస్కరించి ఉపవాస దీక్షతో అర్చిస్తున్నాం. మా అందరికీ ఒకటే కోరిక, మా అందరికీ కృష్ణుడే భర్త అవ్వాలి, తొందరగా అవ్వాలి. అది కూడా ఎప్పుడైతే కాదట, మాకెందరకును వైళమ అంటే వెంటనే శ్రీకృష్ణుడు భర్త అయ్యేలా చెయ్యి. ఇది కూడా గొప్ప ఘట్టం. ఇంతమంది ఆడవాళ్ళు ఒక్కే కృష్ణుడు భర్త కావాలని కోరుకుంటున్నారంటే సహజంగా నాకే కృష్ణుడు భర్త అవ్వాలి, నువ్వే అతను కోరుకుంటావే అని పక్క స్త్రీని తిడతారు ఆడవాళ్ళు. తన భర్త మరొకడికి భర్త అయితే ఏ స్త్రీని ఒప్పుకుంటుందా? ఏదో మీలాంటి పరమపతి వ్రతలు అయితే పక్కన పెట్టండి, కానీ లోకంలో ఏ స్త్రీ కూడా తన భర్త పొరపాటున పరస్త్రీతో పెడుతూ ఉంటే అంగీకరించసరి కదా చంపి అవతల పారేస్తుంది. ఆ మాట అననివ్వరు. కానీ ఇక్కడ స్త్రీలందరూ ఒకేసారి కలిసికట్టుగా ఆ మాట అంటున్నారంటే ఆ కృష్ణుడు ఎటువంటి పరమాత్మయో ఇప్పుడు అర్థం చేసుకోండి. భగవంతుడు అందరికీ భగవంతుడే అని ఒక ఊహ వచ్చిందనమాట వాళ్ళకి. వారికి ఐకవత్యం కూడా ఉంది, ఆ జీవాత్మలందరికీ ఒకటే భక్తి అనమాట. అందుకని మాకిందరకును ఇంతమందికి వైళమ వెంటనే శ్రీకృష్ణుడు భక్త అయ్యేలా చెయ్యి తల్లి. ఇలా చేసినందుకు నీకు కానుకలు ఇస్తాం. ఎటువంటి కానుకలు ఇస్తాం అంటే దానికి కూడా చెప్పారు వాడు, అమ్మవారికి మొక్క అన్నమాట. మాకు కృష్ణుడు భర్త అయితే నీకు నైవేద్యం పెడతాం. ఏమిటా నైవేద్యం? ఓ తల్లి మాకు కృష్ణుడు చేతో విభుడైన నాడు చెలువల వెల్లన్నేతి వసంతములాడుచు జాతర చేసేదము భక్తి చాతుర్యతోడను. ఓ తల్లి కాత్యాయని మాకు గనక శ్రీకృష్ణుడు హృదయవల్లభుడైతే, హృదయవల్లభుడైతే అని అన్నారు వాళ్ళు. భర్త కాదు మనోభర్త అవ్వాలి. చాలామంది లోకంలో భార్యలకి భర్తలే కానీ మనస్సుకి భర్తలు కారు వాళ్ళు. ఏదో శరీరంతో వాడు తాళి కట్టాడు కాబట్టి ఈ దిక్కుమాలిన మగుడు వదిలించుకోలేక కాపురం చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ పూర్తిగా మనస్సును ఆకట్టుకున్న భర్తలు కొద్దిమంది ఉంటారట. ఎందుకని? మనస్సు వేరు శరీరం వేరు గనక. ఎంత కాదనుకున్న ఎంత పతివ్రతకైనా అప్పుడప్పుడు భర్త మీద కోపం రాదు, నిన్ను అంటగట్టాడు మా నాన్న అనవసరంగా ఆ రోజుల్లో మంచివాడు రాలేదు అని తిడుతున్న వాళ్ళ యొక్క తిట్లు చెవుల్లో పడుతూనే ఉన్నాయి. నా వెనకాతలు రెండు మూడు చోట్ల అలా విన్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. చాలా ఆశ్చర్యం చెప్పమంటారా? ఎందుకో తెలియదు కానీ ఎన్నాళ్ళైనా అసంతృప్తేనా. మాకు ఒక ఆవిడ ఉంటే నిజంగా చెప్తున్నారు, ఒక శిష్యురాలు అనమాట. చిన్నప్పుడే శిష్యులు తయారయ్యారు కానీ నా దగ్గర ఆవిడకి 70 ఏళ్ళు అప్పటికి. ఆవిడ అనేది ఎప్పుడు వచ్చి, గురువు గారండే నాకు ఒక బావ ఉండేవాడండే, ఆ బావని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఈ మా ఆయన పెళ్లి చూపులకు వచ్చినాడు ఎత్తుకుపోయాడండి. హాయిగా మా బావని చేసుకుంటే నెత్తి మీద పెట్టుకునేవాడు. ఆ బావగారు చావుగారి పోయాడు అప్పటికే, ఆయనకి 80 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ఈవిడు చెప్పండి, మా బావ మా బావ మా బావ. ఈవిడికేమో 70 ఏళ్ళు, ఆ భర్త గారికి 80 ఏళ్ళు, బావగారికి 80 ఏళ్ళు, ఆ తర్వాత 2 ఏళ్ళకి ఆవిడ చచ్చిపోయింది కూడా. అయినా సరే ఎప్పుడు మా బావ అండి, మా బావని చేసుకుందామని ఎంత సుఖపడేదాన్నో. ఆయనకి ట్రాక్టర్లు ఉండేవి, 10 ఎకరాలు ఉండేది, వీడికి ఏమున్నాయి? వీడు లారీ డ్రైవర్ పాపం, అందుకని ఈ లారీ డ్రైవర్ని అంటగట్టారు. వీడు వచ్చాడంటే పెళ్లి చూపులు కుమ్ అన్నాడంటే మా నాన్న వెనక ముందు చూడకుండా చేశాడండి. రోజు ఆయన మొహం ఎత్తుడుతుంటే వచ్చే నా పరుగు తీకేది పాప ఆయన.
ఇది జరిగింది అంటే నేను యథార్థం చెబుతున్నాను తప్ప ఇందులో ఏమీ కల్పితం లేదు. ఎప్పటికీ కూడా పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత వీణంటగట్టారు ఏమిటి అని తల్లిదండ్రులు తిట్టుకుంటే అప్పుడు మనోవల్లభుడు ఎలా అవుతాడు? ఏమైనా భార్యాభర్తలిద్దరూ ఒకే ఒక్క మాట మీద నిలబడడం అంటే అది ఎంత అదృష్టం. అలాంటి దంపతులు ఎప్పుడైనా కనపడతారంటే కనపడతారు. అద్భుతమైనటువంటి ప్రవర్తనతో ఆ ఇద్దరు అన్ని విషయాలలో అన్ని రంగములలో ఒకే మాట అన్నమాట, చూపులతో పనిచేస్తారు వాళ్ళు. ఓ దంపతులు వచ్చారు ఒకసారి పురాణంలో. ఇంతలో భర్త గారు పురాణం అయ్యాక ఓ 100 రూపాయలు పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి అన్నాడు భార్యకేసి. అంటే వాడి మొహానికి 100 ఎందుకు అంది ఆవిడ. అనగానే వెంటనే 50 తీశాడు, వెంటనే 20 తీశాడు. ఆ తర్వాత అంటే కేవలం చూపులు, అది ఎవరికీ తెలియదు. అలా భార్య సైగ చేసేసరికి 20 తీసి పక్కనెట్టాడు. ఇప్పుడు 10 తీశాడు అంటే 5 రూపాయలు చదవాడు మనకి. అప్ప పౌరాణికుడు ఇదంతా నా చిన్నప్పుడు జరిగింది కాబట్టి ఆ పౌరాణికుడు వాడు 100 తీశాడు, 100 ఇస్తాడు ఎవరుకుంటే చివరికి 100, 5 మిగిలింది అక్కడ. ఇలా చూపులతోటి భర్తని అలా కంట్రోల్లో పెట్టి పనులు చేయించుకునే భార్యామణులు ఆహా వాళ్ళకి మనోవల్లభుడు అన్నమాట. అంటే ఆయన ఏం చెబితే అదే చేస్తాడు కనుక, గీచని గీటు దాటాడు కనుక. ఈ విధముగా ఉండేవాళ్ళు అయితేనే నిజమైన భర్తలు కనుక శాస్త్రం ఏమంటున్నది, భర్తృత్వం కాదు మనోభర్తృత్వం ఉండాలి. అందుకని వీళ్ళు ఏమంటున్నారు, ఓ తల్లి కృష్ణుడు మాకు చేతో విభుడైన నాడు మనస్సుకి భర్త అయితే, మనస్సు మెచ్చిన భర్త అయితే, అంత ప్రేమతో కూడిన భర్త అయితే చెలువల మెల్లం నేతి వసంతము నాడుచు. మా స్నేహితురాళ్ళం అందరము కలిసి ఈ పిచ్చికారీ గొట్టాల్లో రంగులు పోసి కొట్టుకుంటారు కదా హోలీ నాడు, అప్పుడు మేము నెయ్యి పోసుకుని ఒకటి మీద ఒకటి కొట్టుకుంటాం. నేతితో తయారు చేసిన అపూపములు లడ్డూలు, నేతి లడ్డూలు, ఆవు నేతి లడ్డూలు మన రుక్మిణీ కళ్యాణం నాడు చేశారే, అటువంటి మధురమైన లడ్డూలు తయారు చేసి నీకు నైవేద్యం పెట్టి ఒకటి మీద ఒకళ్ళు లడ్డూలు కొట్టుకుంటాం పైగా. ఇది చాలా గొప్ప ఆట. ఉత్తర భారతలో ఎప్పటికి కూడా లడ్డూలు నైవేద్యం పెట్టి అందరూ ఒకళ్ళ మీద అలా కొట్టుకుంటారు. ఆ కొట్టేటప్పుడు నోరు తెరిస్తే నోట్లో పెడితే వాడు చాలా గొప్ప అదృష్టవంతుట. ఆ నోట్లో పడకుండా కింద పడితే వాడు బతుకు అంతే. అలా భావించి వాళ్ళు లడ్డూలతో ఆడుకుంటారు. దానికి ఏమని పేరు, జాతర. అమ్మవారికి ఒక జాతర చేస్తా ఉన్నారు. జాతర చేసేదము భక్తి చాతుర్యతో వాడను, భక్తితో మేము నెయ్యి ఒకరి మీద ఒకరు కొట్టుకుని లడ్డూలతో జాతర చేస్తాం, నీకు ఊరేగింపు చేస్తాం, ఉత్సవాలు చేస్తాం, రకరకాల విచిత్ర వేషాలు వేసి నీకు ఆనందం కలిగిస్తాం అని అమ్మకి మొక్కుకున్నారు. ఈ మొక్కంతా దేనికి, కృష్ణుడు మనోవల్లభుడు అవ్వాలి. ఈ విధంగా వాళ్ళంతా మొక్కుకుని రోజు తెల్లవారుజామున వచ్చి స్నానం చేసి అమ్మని పూజించి పోయేవారు. రెండు మూడు రోజుల్లో వ్రతం పూర్తవుతుందనగా నెల గడిచేలోపు శ్రీకృష్ణ పరమాత్మ అన్నీ ఎరిగినవాడు గనక ఒకరోజున పిల్లలందరినీ రేపు మీరందరూ మూడింటికి లేచిపోండి అన్నాడు. ఇదేమిటి కృష్ణ అన్నారు. అంతే ఆయన చెప్పాడంటే చేయటమే. అందరూ తెల్లవారుజాము లేచారు. ఆ పూట బలరాముడిని మాత్రం వెంట పెట్టుకు తీసుకురాలా. అందగారు ఉండగా కొన్ని కొట్టి పనులు చేయడం వీరికి ఇష్టం లేదు. అందుకని అన్నగారిని మాత్రం పిలవక తక్కిన పిల్లలందరినీ పిలిచి బాగా ఇష్టలేని పిల్లల్ని వెంట పెట్టుకుని తెల్లవారుజామును లేచి చకచక స్నానాదులు ముగించి మంచి నామం తీర్చిదిద్దుకుని సుగంధం చందనం పూసుకుని హరిచందనం అన్నమాట పైగా పూసుకుని పిల్లలతో కలిసి బయలుదేరాడు. కృష్ణ కొంచెం చలిగా ఉంది, ఓహో అన్నారు వాళ్ళు. అందుకేగరా మీకు మంచి దృశ్యం చూపిస్తాను రండి అని వెంట పెట్టుకు బయలుదేరాడు. అలా బయలుదేరి తోయ జన ఎన్నలు యమున తోయములందుంటయ్యరిగిదో రఘుడయ్యుం తోయ జనయనుడు హరితన తోయము గోపకులు తానుదో తెంచృప. పద్మాక్షులు ఈ స్త్రీలు యమునా నదీ జలాలలో స్నానం చేస్తున్న విషయం తెలిసే ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ కృష్ణుడు పద్మాక్షుడు తన స్నేహితుల్ని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. క్రమంగా ఈ ఆడవాళ్ళు ఉన్న చోటికి తీసుకొచ్చాడు. ఏ విషయం చెప్పలేదు, కొంచెం కొంచెం నడిపించుకుంటూ నాతో రెండని అక్కడికి తీసుకొచ్చాడు. అక్కడ ఒక చోట స్త్రీలంతా రేవులో స్నానం చేస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ అంత చల్లని వాతావరణంలో కూడా జలక్రీడలు ఆడుతున్నట్టు వాళ్ళు. ఒడ్డు మీద వస్త్రాలు పెట్టారు, ఒంటి మీద నూరు పోగు లేకుండా అన్ని వస్త్రాలు ఒడ్డు మీద పెట్టి హాయిగా స్నానం చేస్తూ ఉంటే కృష్ణుడు ఇందుకే తీసుకొచ్చాను, మీరు ఇక్కడే ఉండండి అన్నట్టు. కృష్ణ వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు ఒకడు. కాదురా కాసేపు ఆడుకుందాం అని కృష్ణుడు మాట్లాడొద్దన్నాడు. మాట్లాడితే వాళ్ళకి తెలిసిపోతుంది వెళ్ళి మనం వచ్చినట్టని. కదల గుండని తోడి వారల కన్ను సన్నల్ల నిల్పుచున్, ఆ కన్ను సైగతో కదలకండి శబ్దం చేయకండి అన్నాడు అన్నమాట. కదల కుండని తోడి వారల కన్ను సన్నల నిల్పుచున్ పదములు ఇయ్యన నేలబెట్టుచు పద్మనేత్రుడు మౌనియై పొదల మాటున అల్ల నల్లన పొంచి పొంచిన తాంగుడై అదను గోరుచుడాసి వ్రేతల అంబరంబులు దొంగిలెన్ అంబరంబులు దొంగిలెన్.
కదలకండని తన తోటి వాళ్ళని కన్ను సైగలతో నిలబెట్టాడు. ఆ పొదల కింద నుంచి యమునా నదీ తీరంతా పొదలున్నాయిగా, పొదల వెనకాతల నక్కి నక్కి నల్ల తెలిలాగా శబ్దం చేయకుండా పాక్కుంటూ వెళ్ళాడు. అవయవాలిలాగా కుంచింప చేసుకుని శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా పాకుకుంటూ వెళ్ళాడు, మౌనంగా వెళ్ళాడు. అదను చూసుకున్నాడు. వాళ్ళంతా మంచి తన్మయత్వంతో పాటలు పాడుకుంటూ శ్రీకృష్ణ నీ పేరెంత మధురవరా అని పాడుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ అసలు బయట ఏం జరుగుతుందో తెలియనంత పరవశత్వంలో ఉండగా హఠాత్తుగా వెళ్ళిపోయి పరుగు పరుగురా వాళ్ళందరూ ఒడ్డు మీద పెట్టిన చీరలన్నీ ఓ చీరలో వేసి మూట కట్టి ఈ మూట భుజం మీద పెట్టుకుని చంగను పరిగెత్తు పోయాడు. ఆ పరుక్కి ఈ మూట పట్టుకుపోతుంటే ఈయన కాలి గజ్జల శబ్దానికి వాళ్ళందరూ ఉలిక్కిపోయాడు చూశారు. అప్పటికే మూట పట్టుకుపోయాడు ఆయన. మనం మూటలు కడదాం అనుకుంటాం, ఆ మూటలని ఆయనే పట్టుకుపోతాడు. ఆయన మిగిలిచే మూట ఏమీ లేదు, మన పోవట్లే తప్ప. వెళ్ళేటప్పుడు మనతో పోయే మూట ఒకటే, అదే మనం చేసుకున్న పుణ్యం. ఇవాళ మీరు వింటున్న ఈ కథా శ్రవణ మహాఫలితం తప్ప ఇంక ఏది వస్తుంది కూడాను? కట్టుకున్న వస్త్రం కూడా రాదు కదా. పుట్టినప్పుడు వచ్చిన బట్ట, అప్పుడు బట్ట లేదు, అప్పుడు మధ్యలో కట్టేవలసిందే. చచ్చేటప్పుడు కూడా ఒంటి మీద గుడ్డ కూడా తీసి అవతల పారేస్తారు. ఎందుకు మనకి రాకుండా పోతాడు? కర్మానుగోగచ్చతి జీవయేక. అందుకని ఈ మూటలన్నీ ఆయన పట్టుకుపోయాడు. ఉజ్జద్గంధ గజేంద్ర గౌరవముతో యోషాంబరంబుల్ విభుండర్భకు భంగి నర్భకులతో హాసాధ్యయగొంచు తన్నద్యం భక్కణ శీతవాత జలితానందంబుతో నిక్యతా సద్యోగర్భ విముక్త పాతపజను సంతాపమున్ నేపమున్. ఆ క్షణమే ఓ మంచి గున్నయ్య అనుగులా మదపటి అనుగులాగా ఆడవాళ్ల బట్టల మూటంతా భుజం మీద పెట్టుకుని మంచి వేగంగా పరిగెత్తుకుంటూ పోతూ ఉంటే ఆ సమయంలో యమునా నది మీద నుంచి వస్తున్న చల్లగాలి ఆయనకి తగిలింది. ఆ చల్లగాలికి ఆనందం ఉంది అట్ట, శీత వాత జనిత ఆనందం. చల్లగాలికి మనకు బాధ కలుగుతుంది, కానీ ఆయనకు మాత్రం ఆ చల్లగాలి కూడా ఒక రకమైన ఆనందం కలిగించింది. ఆ గాలి అనుభవిస్తూ మహా సమస్త లోకాధారుడు అని పిలువబడినటువంటి ఆయన, లోకాలకు ఆజ్యుడు ఆయన, మొదటివాడు ఆయన, పరమాత్మ ఆయన. పరమాత్మ అయినప్పటికీ ఇప్పుడు చిన్నపిల్లవాడి చేష్టలు చేయడం మొదలుపెట్టాడు. మీరు ఎక్కడైనా చూడండి, మహాత్ములు అనుకున్న వాడు మధ్య మధ్యలో చిన్నపిల్లల చేష్టలు చేస్తారు. అలా చేయకపోతే వాడికి లీల కాదని. ఎంత గొప్ప గురువైనా మీరు చూడండి, రామకృష్ణ పరమహంస అంతే, చంటి పిల్లల్లో ఉండేవాడు అప్పుడప్పుడు. ఇంకా ఆది శంకరాచార్య వరుసగా చెప్పేక్కర్లా, శిష్యులు ఆశ్చర్యపోయి మా గురువుగారు ఏంటి అప్పుడప్పుడు ఇలా మరీ బొత్తిగా చిన్నపిల్లల్లాగా చైల్డిష్ మెంటాలిటీ అనుకునేవారంట తెలియక. మహాత్ముల యొక్క ప్రవర్తన ఏంటంటే వీళ్ళని బుట్టలో వేయటానికి, మాయ చేయటానికి, వీడు కూడా చంటి పిల్లల్లాగా హాస్యమాడుతూ వీడు నన్ను సామాన్యుడి కింద భావిస్తాడా లేదా అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. అప్పుడు మనం గనక బొట్టలో పడ్డామా, ఇహ శాశ్వతంగా బొట్టే. అక్కడే జ్ఞాన దృష్టితో గురువులు ఎలా ప్రవర్తించినా ఈ ప్రవర్తన మనల్ని పరీక్షించడానికి ఆయన వేళాకోణం వాడుతున్నాడని మనం కూడా వేళాకోణం వాడితే మనకి కోళావేళం మిగులుతుందని తెలుసుకోవాలన్నమాట. అందుకే ఇక్కడ విభుండు అందరికీ ప్రభు, ఆద్యుండు సమస్త లోకాలకి మొదటి పురుషుడు, అయినా అర్భకుడై అర్భకులతో హాసార్థి అయి నవ్వులాటకి బట్టలు కొట్ట పట్టుకుపోయాడు. చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఎటువంటి చెట్టు? నీపము అంటే కడిమి చెట్టు. కదంబ వృక్షం ఎక్కాడు. ఆ చెట్టు గురించి ఇక్కడ గొప్ప మాట రాశారండి. ఏమిటో తెలుసా? ఈయన చెట్టు ఎక్కాట సద్యోగర్భ విముక్త పాదపజను సంతాపం. ఈయన దాని మీద కాలు పెట్టి చెట్టు మీదకి ఎక్కడంతో ఆ క్షణమే పుట్టడం వల్ల వచ్చిన నరకం, పుట్టడం వల్ల వచ్చిన పాపాలన్నీ పోయాయి. జన్మెత్తితో దుఃఖం ఉందని చెప్పుకున్నాగా, ఈ జన్మ దుఃఖాలు పాపాలన్నీ పోయేట ఆ క్షణమే దానికి జన్మ దుఃఖములు నశించినవి. జనుస్సంతాపం అనగా పుట్టడం వల్ల వచ్చే బాధలు. పుట్టడం వల్ల మనకు వచ్చే బాధలు ఎన్నున్నాయో మీరు ఇప్పటిదాకా అనుభవించున్నారు. మీరు అందరూ ఇంచుమించుగా సీనియర్ సిటిజన్సే, ఒక్క నేను తప్ప. కాబట్టి ఈ సీనియర్ సిటిజన్స్కి చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఎన్ని కష్టాలు అనుభవించాము, మరి ఎన్ని అనుభవించబోతున్నాము మనకు తెలియదు. ఇవన్నీ జన్మెత్తడం వల్ల వచ్చిన బాధలు, ఈ బాధలన్నీ ఆ చెట్టుకి పోయాయి. ఎందుకు పోయాయి? కృష్ణుడు దాని మీద కాలు పెట్టడం వల్ల. జన్మ దుఃఖం నశించింది. ఎలా నశించింది? ఎప్పటికి నశించింది? ఆ క్షణమే అన్నాడు. శ్రీకృష్ణుడు కాలు పెట్టి పెట్టడంతో ఆ చెట్టు మీదకి ఎక్కి ఎక్కడంతో ఆనాటి వరకు అది చేసుకున్న సకల పాపాలు పోయాయి. తక్షణం అది పరమ పవిత్రమైన దివ్య క్షేత్రం వంటి వృక్షం అయిపోయింది అన్నమాట. సద్యో గర్భ విముక్త పాదప జను సంతాపము అన్నారు. శ్రీకృష్ణ పాదస్పర్శతో ఆ క్షణమే సకల పాపాలు తొలగించుకుని, గర్భ దుఃఖం తొలగించుకుని అంటే జన్మెత్తడం వల్ల వచ్చే సంతాపాన్ని తొలగించుకుని పవిత్ర వృక్షం అయిపోయింది. అది ఆనందపడిందిట, కృష్ణ ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు దేని మీదకి ఎక్కకుండా నీ పాదం నా మీదే పెట్టు. ఆ పెట్టడంలో కూడా ఎడంకాలు పెట్టచ్చుగా, కుడికాలు పెట్టి ఇంకా గౌరవం ఇచ్చాడు దానికి. ముందు కుడికాలు పెట్టి తర్వాత ఎడంకాలు పెట్టాడు. తద్వారా నన్ను ఎంత అనుగ్రహించావు. నీ పాదస్పర్శ వల్ల నేను ఈ క్షణమే ఉత్తమ జాతికి చెందిన వృక్షాన్ని అయ్యాను. భవిష్యత్తులో నాకు మోక్షం ఇవ్వబోతున్నావు. పాపం తక్కిన చెట్లన్నీ ఎంతో ఎదురు చూసాయి మా మీదకు వస్తే బాగుండు కృష్ణుడని. కానీ ఆ చెట్లకి ఆ భాగ్యం దక్కల, ఈ చెట్టుకే దక్కింది. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఆ చెట్టు మరెవరో కాదు, అత్యంత ప్రాచీన కాలంలో గోలోకంలో ఉన్న శంఖచూడుడని ఒక భక్తుడు. ఆయన పొరపాటున రాధాదేవి చెప్పిన పని చేయలేదు. లోకంలో చాలామంది ఏం చేస్తారంటే, అయ్యగారు చెబితే చేస్తారు, అమ్మగారు చెబితే చెయ్యరు. కృష్ణుడు చెప్పిన పని చేసేవాడిని శంఖచూడు అన్నవాడు, రాధ చెబితే చేయలేదు. దాంతో ఆవిడ గొడు మండింది. చెప్పిన పని చేయకుండా మందకొడిగా ఉన్నావుగా, యమునా తీరంలోకి పోయి చెట్టయి పుట్టు, కడుపు చెట్టయి పుట్టు అంది. వెంటనే వాడు అమ్మవారి కాళ్ళ మీద పడ్డాడు. అమ్మా, నాకు ఎప్పటికీ శాప విముక్తి అంటే భూలోకంలో కృష్ణ పరమాత్మ అవతరిస్తాడు. గోపికల వస్త్రాలు లొంగదొట్టి ఆ మూట పట్టుకుని నీ మీద కాలు పెట్టి నీ నెత్తి మీదకి ఎక్కుతాడు. దాంతో నువ్వు పవిత్రుడు అవుతావు. చెట్టు చెట్టు కిందే ఉన్న నీ ఆత్మ మాత్రం తిరిగి గోలోకంలో శంఖచూడుడిగా మారిపోతుంది. యుగాంతం వరకు చెట్టు అక్కడ ఉంటుంది. నువ్వు రెండు చోట్ల అటు చెట్టుగా తరిస్తావు, తిరిగి నీ రూపంతో గోలోకంలో ఉండి మాతో పాటు ఆనందంగా ఉంటావని వరం ఇచ్చింది. అమ్మవారి అనుగ్రహం వల్లే అన్ని చెట్లున్నా ఆ చెట్టు ఎక్కాడు ఆయన. ఒక్కొక్కప్పుడు మన యోగం వల్ల మనమిచ్చినవే మహాత్ములు స్వీకరిస్తారు. ఎందుకంటే మనకెక్కడో ఉంది పూర్వజన్మ సుకృతం. ఆ సుకృతం లేకపోతే ఇచ్చినా ఆయన స్వీకరించడు. ఒక్కొక్కప్పుడు లడ్డు పట్టుకొచ్చి ఇచ్చారు, ఇస్తే తినేస్తాడు వాడు. తినాలంటే నీకు సుకృతం ఉండాలి. ఓ దండిచ్చాడు, స్వీకరించమంటే స్వీకరిస్తాడా పరమాత్మ? నీకు సుకృతం ఉండాలి. నీ సుకృతం ఉంటేనే నీ వస్తువు మహాత్ములకి అనుభవించడానికి పనికొస్తుంది, లేకపోతే వ్యర్థమైపోతుంది. ఆనాడు ఆ చెట్టుకి అలాంటి భోగాన్ని, భాగ్యాన్ని, యోగాన్ని యోగేశ్వరుడైన కృష్ణుడు ఇచ్చాడు. తదనంతరం చెట్టు మీద కూర్చున్నాడు, ఈ మూట ఒళ్ళో పెట్టుకున్నాడు. ఇక చూడండి, నీళ్లలో ఉన్న స్త్రీలంతా ఆయనకేసి తిరిగారు. కృష్ణ కృష్ణ బాబోయ్ రక్షించన్నారు. మామలు ముట్టకు మామా కొనిపోకు పోకు మన్ను పుతగన్ మామాన మేల కొనియదు మామాన సహరణ మేల మానుము కృష్ణ. కృష్ణ, మా బట్టలు ఎందుకు ఎత్తుకుపోయావు? పల్లెటూరు వాళ్ళు బావ అనకుండా మామ అని పిలవడం ఒక సంప్రదాయం. అందుకని మామా కొనిపోకపోకు. మామ అంటే ఇక్కడ మామయ్యో అని పిలుస్తారు కదా, రావో ఈ బంగారి మామ అని పాడుకోరే, ఆ పదం అన్నమాట ఇక్కడ. అంచేత మామ ఆ వస్త్రాలు పట్టుకుపోవద్దు. మానమేలగొనియదు. బట్టలు ఎత్తుకుపోయామంటే ఇప్పుడు మేము దిగంబరంగా ఉన్నాం, మా గౌరవం పోలా. కాబట్టి మా గౌరవాన్ని ఎందుకు పట్టుకుపోతావు? మా మనస్సును ఎందుకు హరిస్తావు? కృష్ణ, మా బట్టలు మాకు ఇచ్చేయి. అసలే నీళ్లల్లో ఉన్నాం, చలి వస్తుంది. పైగా భయంకరమైన శీతకాలం ఇది. ఈ చలికాలంలో ఎక్కువసేపు నీళ్లలో ఉండలేం, గడ్డగట్టేస్తున్నాం తొందరగా. అయ్యి ఇవ్వకపోయావంటే నందరాజు గారికి చెబుతాం, నిన్ను శిక్షింపజేస్తాం ఏమనుకుంటున్నావో. అయినా కృష్ణ, నీకు ఒక విషయం చెబుతున్నాం. ఇంతుల్ తోయములాడుచుండ మగవారే తెంతురే వచ్చిరా ఎంతల్సేయుదురే కృపారహితులై ఏ లోకమందైన ఈ వింతల్ నీ తల్లబుట్టెగా కమరి ఏవి కృష్ణ ఓచల్లా నీ చంతన్ దాసులమై చెడించదము మా చలం బులిపింపవే. ఆడవాళ్ళు స్నానం చేస్తూ ఉంటే ఒకవేళ మగవాళ్ళు పొరపాటున అక్కడికి వస్తే కళ్ళు మూసుకుని వెళ్ళిపోవాలి అని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి ఇక్కడికి మగవాళ్ళు రావచ్చునా? రాకూడదు. ఒకవేళ పొరపాటు వచ్చారనుకో, తమంత తాము పక్కకి వెళ్ళిపోవాలి. కానీ ఇలా చీరలు ఎత్తుకుపోతారా ఎవరైనా? వచ్చిరా ఎంతల్సే యుదురే, ఇటువంటి పనులు చేస్తారా? ఎటువంటి పనులు? చీరలు పట్టుకుపోవడం అనే పని చేస్తారా? దయ లేకుండా మమ్మల్ని ఏడిపిస్తావా కృష్ణ? ఇలా యువతీముడుల చీరలు ఎత్తుకుపోయి ఏడిపించాలనే బుద్ధి నీ బుర్రలోనే పుట్టింది తప్ప ఇంతకు పూర్వం ఎవరి బుర్రలోనూ పుట్టలా. నా మాట విను కృష్ణ, నీ దగ్గర దాసీలమై పడి ఉంటాం. మా బట్టలు మాకు ఇప్పించామంటే శాశ్వతంగా నీకు రుణపడి ఉంటాం, దాసులమై సేవ చేస్తాం. మమ్మల్ని అనుగ్రహించు, మా బట్టలు మాకు ఇప్పించు. నువ్వు ఎన్నో గోత్రములతో వర్ధిల్లాలి. అంటే అర్థం ఏంటి? మత్స్యావతారం అంటే అవతారాలు ఎత్తాలని అంతరార్థం. బహుగోత్రాలతో భాషలుట అంటే అనేక అవతారాలు ఎత్తా, అందరినీ రక్షించాలి. కొండ ఎత్తడము, వేదాలను రక్షించడము, భక్తులను కాపాడడము నువ్వు చెయ్యవలసిన పనులు. అనగా కోరమావతారం, మత్స్యావతారం వంటి అవతారాలు ఎత్తి నువ్వు లోకరక్షణ చెయ్యాలి. అంతేకాని ఆడవాళ్ళ బట్టలెత్తుకు వెళ్ళడం అవతార ధర్మమా, పుణ్యమా, అవతార లక్షణమా? నిన్ను బతిమాలుకుంటావు, ఓసారి బెదిరిస్తారు, ఓసారి బతిమాలుతారు. ఇవ్వకపోయామంటే యశోదకు చెబుతాను జాగ్రత్త అంటే ఈయన వెళ్ళండి చెప్పుకురండి అన్నాడు. మేము వెళ్ళలేం కదా, అందుకే బతిమాలుతున్నాం. నీ గడ్డం పట్టుకు బతిమాలుతాం, బెల్లం మొక్క పెడతాం బాబు, నీకు పుణ్యం ఉంటుంది, వెన్నపోసి పెడతాం అని బతిమాలారు. మళ్ళీ అన్నీ విని ఆఖరి ఏమన్నాడంటే, ఎవర్రా మీకు వస్త్రాలు కావాలంటే నీటిలోంచి బయటకు వచ్చి నా దగ్గరికి చేరి బట్టలు ఇమ్మని అడిగితే ఎవరి బట్టలు వాళ్ళకి ఇప్పిస్తాను, లేకపోతే ఇవ్వను అన్నాడు. ఎలా వస్తాం కృష్ణ అన్నారు. ఎలా వస్తాం అనుకున్నప్పుడు ఇక్కడ బట్టలు ఇప్పి ఎలా స్నానానికి వెళ్ళారు అన్నాడు ఆయన. మళ్ళీని రాములు రాజులతో ఈ పనికి నారంభింతురే, మోమాటేమియులేక దూరదరు మీ మోసం బుచింతింపరంభో మధ్యంబున నుండి వెల్వడి వ్యసన్ పూర్ణేందు బింబాననల్ మీ మీ చీరలు వచ్చి పుచ్చుకొనుడా మీకిచ్చదన్ చెచ్చరన్. స్త్రీలు అందరూ స్నానాలు చేసే నదీ తీరాలలో ఒకవేళ నిజంగా ఆ సమయానికి మనుషులు లేకపోయినా ఎవరూ రారనే భ్రమతో నిశ్చింతగా వస్త్రాలు విడిచిపెట్టి స్నానము చెయ్యొచ్చునా? చెయ్యకూడదు. కాబట్టి ఆడవాళ్ళు చెయ్యకూడని పని మీరు చేశారు. ఇక్కడ ఎవరూ రారు అని మీరు అనుకోవద్దు, ఎందుకంటే ఇది నది, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. ఇటువంటి ఏకాంత ప్రాంతానికి వచ్చి వస్త్రం లేకుండా స్నానం చేయొచ్చా? మీ మోసం మీరు గ్రహించలేక, మీ పొరపాటు గ్రహించలేక కృష్ణ రాకూడదు, వచ్చినా కళ్ళు మూసుకుపోవాలి అని అంటే కుదరదు. మీకు వస్త్రాలు కావాలంటే నీళ్లలో నుంచి బయటకు వచ్చి రెండు చేతులు జోడించి నమస్కరిస్తే మీ మీ చీరలు మీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తెలియదు. కొందరు ఏమన్నారు, ఏమే బయటికి వెళ్ళిపోదామే, ఎందుకు వచ్చింది, చచ్చే చావులో ఉంది నీళ్లలో అన్నారు కొందరు. బయటికి వెడితే సిగ్గేస్తుంది ఒక ఆవిడ, మా ఐదారి సిగ్గు, అది బట్ట ఇప్పడానికి ముందు ఉండాలి. ఇప్పుడు పురుష అంటే కుదరదు, బయటికి వెళ్ళకపోతే శరీరం గడ్డగట్టిపోయేటట్టుగా ఉంది అన్నది ఒకత్తి. మొత్తం మీద వాళ్ళలో చాలా చర్చ చేసుకున్నారు.